ఉద్యానామంతస్తిమిర్మిహిరద్వీపనగరే జడానాం చైతన్యస్తవకమకరంతశ్రుతిఫిరే దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలతో నిమగ్నానాం దముష్ట్రా మురరిపువరాహస్య భవతి శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మదన నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్తి హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమః శివాభ్యాం నవయోవనాభ్యాం పరస్పరాశ్రిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం త్రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజం. జై శ్రీరామ్. అర్జునుడికి నారదుడు అనేక విశేషాలు వివరిస్తూ అందులో భాగంగా కలాప గ్రామంలో ఉండేటటువంటి మహానుభావులకి హారీతుడనే వాడికి దాంతోపాటుగా కపిలుడికి వీరందరికీ భూదానం చేసిన కథ చెప్పాడు. ఈ కథలు విన్న అర్జునుడు బ్రహ్మానందభరితుడైపోయాడు. దానం చేయటం వల్ల అందున భూదానం చేయటం వల్ల ఎంత ఫలితం వచ్చిందో నాకు తెలిసింది. ఇంకా దాతల యొక్క కథలు, మహాత్ముల యొక్క కథలు చెప్పు. తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు చాలామంది నదులలో ఏదో కాకి స్నానం చేసినట్టుగా చేసి వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల వచ్చే ఫలితం స్వల్పం, అసలు ఫలితం లేకుండా ఉంటుంది, కానీ ఫలితం ఎంతో కొంత ఉంటుంది స్నానం చేయటం వల్ల. కానీ సంకల్పం చెప్పుకోవడం వల్ల, ఆ తీర్థయాత్ర మహిమ తెలుసుకోవడం వల్ల తీర్థస్థలాల్లో స్నానం చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. గంగానది వెళ్ళాం, ఇది గంగ, ఈ గంగ ఇలా ఆవిర్భవించింది, దీని కథ ఇది, దీని మహిమ ఇది అని తెలుసుకుని అక్కడ సంకల్పం చెప్పుకొని చేసే స్నానం అఖండ ఫలితం ఇస్తుంది. తక్కిన స్నానములు ఏమీ తెలియకుండా చేస్తే ఖండ ఫలితం, అంటే ముక్కలు ముక్కలు ఫలితాలు ఇస్తాయి. ఒక పండు పొందడానికి ఆ పండులో ఎంత ముక్క తినడానికి తేడా లేదు. అది సంపూర్ణ ఫలం కావాలంటే తీర్థయాత్రలు చేసేటటువంటి వాడు తీర్థయాత్ర విశేషాలు వినాలి. అవి లేకుండా చేసే యాత్ర వ్యర్థం. చాలామంది టూరిస్టులు వేసేస్తుంటారు కదా ఈ చివరి జాతీయ దాకా, ఓ ఇంతే మేము చక్కగా మిమ్మల్ని పాతి వేలతో చారుధామ యాత్ర పట్టుకుపోతాం, ఏముండదు వేలకి తినడం అని పడుకోవడం. వీళ్ళు అక్కడ చూసేది ఏముంటుందో తెలియదు, వీడు హడావిడి పెడతాడు, పరిగెట్టుకొస్తాడు. ధనలో ఉపయోగం ఉంది? ఆ క్షేత్రము యొక్క దివ్య మహిమ ప్రామాణికంగా తెలుసుకోవాలి. ఏ క్షేత్రములో ఏ పని చేయాలో తెలుసుకోవాలి. అందుకని పూర్వకాలంలో వ్యాసుని బట్టి సద్గురువులతో ప్రయాణం చేసేవారు. అగస్త్యుని వెంట ఆయన శిష్యులు, వ్యాసుని వెంట ఆయన శిష్యులు, వశిష్ఠుడు తీర్థయాత్రలు కడితే ఆయన వెంట ఆయన శిష్యులు, వీళ్ళంతా వెళ్ళేవారు. మునులు అన్నిటికీ అతీతులైన, అనేక శక్తులు కలిగిన వారైన, తమ దివ్య మహిమతో ఏ క్షణంలో ఎక్కడికైనా వెళ్ళి ఆ యాత్రను చూడగలిగే మహిమ కలిగిన వారైనప్పటికీ కాలి నడకన తమ శిష్యుల మీద వాత్సల్యంతో వీరందరినీ వెంటబెట్టి వెళ్ళేవారు. మళ్ళీ వీరికి కావలసిన ఆహార పదార్థాలు ఇచ్చేవారు. వారి తిండి కోసం తాము తిండి మానేవారు, వారి కోసం ఎన్నో కష్టాలు పడేవారు. ఉదాహరణకి వ్యాసుడు తీర్థయాత్రకు వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలి, ఆయన కన్ను మూసి తెరిచేలోపు ఇక్కడికి రాగలడు, ఇక్కడి నుంచి బదరి వెళ్ళగలడు, కాశీ వెళ్ళగలడు, ఎక్కడికైనా వెళ్ళగలడు. ఎందుకు ఈ 10,000 మంది శిష్యుల్ని వెంట పెట్టుకుని ఆ రోజుల్లో నానా యాత్ర పడి తిండి తెప్పలు విడిచిపెట్టి కాలినడకను వెళ్ళాడు? ఈ శిష్యుల్లో ఎవరికైనా ఆకలిస్తే ఆయనకు ఆకలి వేసిందట, ఆకలి తట్టుకోలేక కాశీ మీద కూడా కోపగించాడు ఆయన పాపం. అంటే శిష్య వాత్సల్యం అటువంటిది. మహాత్ములు శిష్యుల కోసం ఏదైనా చేస్తారు, శిష్యుల కోసం దేవుడితో దెబ్బలాడతారు కదా వాళ్ళు, అందుకని గురువులు అన్నారు. అటువంటి గురువులను తెచ్చుకుని భగవంతుడు కూడా కొంచెం కోపగించినట్టు కనపడినా మళ్ళీ వీళ్ళకే లొంగిపోయి వీళ్ళకి వరాలు ఇస్తూ ఉంటాడు. అందువల్ల మహాత్ముడు అర్జునుడు నారదుణ్ణి దాన మహిమ, తీర్థయాత్రల మహిమ, దానము వల్ల గొప్ప ఆయువు పొందినటువంటి వాళ్ళ కథ, ఇటువంటి విశేషాలు చెప్పినా కనుక అయితే చెప్తున్నాడు వీడు. పూర్వలోకము పూర్వకాలం దానాలకి తపస్సులకి నిలయమైనటువంటి జనులకి నిలయమై, అంటే ఆ కాలంలో ఎక్కువ మంది దానం చేసేవారు, ధర్మాచరణ చేసేవారు, తీర్థయాత్రలు చేసేవారు, శాస్త్ర ప్రకారంగా ఎలాంటి కర్మలు ఆచరిస్తే లాభమో అటువంటి కర్మలు ఆచరించేవారు, అనవసర ప్రసంగం చేసేవారు కాదు, తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు కూడా పవిత్రంగానే ఉండేవారు. అటువంటి వాళ్ళల్లో ఇంద్రజుమ్రుడు అని ఒక రాజు ఉన్నాడు. ఆయన చేసిన దానములు అన్నీ ఇన్ని అని కావు. అంతటి మహాత్ముడు నక్షత్రాల మండలం వరకు పనికొచ్చేంత దానం చేసినవాడు, వర్షధార ఎంత ప్రవాహంగా పోస్తుందో అలా తన చేతిలోంచి ధనాన్ని ధారగా ప్రవహింపజేసి దానం చేసిన పుణ్యాత్ముడు, చివరికి తన మహామహిమ వల్ల పుణ్యం వల్ల బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకానికి వెళ్ళాలంటే వ్యవహారంలో స్వర్గం అని పురాణాలు రాసినా ఇక్కడ ఈ స్వర్గం బ్రహ్మలోకం, మామూలు స్వర్గం కాదు, ఈ ఇంద్రుడి స్వర్గం కాదు. ఈ సంస్కృతంలో కొన్ని మర్యాదలు ఉన్నాయి. రాముడు కొంతకాలం పరిపాలించాక స్వర్గానికి వెళ్ళిపోయాడు అంటాడు అక్కడ. అంటే రాముడు స్వర్గానికి వెళ్ళాడంటే ఇంద్రుడి స్వర్గం అని కాదు అక్కడ. అక్కడ సహ అనే శబ్దమునకు ఆత్మధామము, శ్రీమన్నారాయణుని నివాస స్థానం అని అర్థం. అలాగే బ్రహ్మలోకానికి వెళ్ళాడు అనుకోండి, బ్రహ్మ అక్కడ కూడా బ్రహ్మగారు స్వర్గానికి వెళ్ళిపోయాడంటే అక్కడ అర్థం బ్రహ్మ యొక్క లోకం అని అర్థం అన్నమాట. శివుడి యొక్క లోకాన్ని కూడా వ్యవహారంలో స్వర్గం అనొచ్చు. అక్కడ చెప్పాను కదా స్వహ అనేది ఆత్మలోకానికి కూడా వాడతారు. అందుకని స్వర్గం విచిత్రమైనది. ఇంద్రుడు మాత్రమే ఉండేటటువంటి స్వర్గం, అందరూ ఊహించేటటువంటి అప్సరసులతో కూడిన స్వర్గం. కానీ మహాత్ములు తమ తపస్సు వల్ల అది కూడా దాటి బ్రహ్మలోక పర్యంతం పెడతారు. కొందరు కైలాసానికి వైకుంఠానికి పెడతారు. ఇన్ని లోకాలు వెళ్ళి కూడా తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏమిటి అంటే శాశ్వత సాయుధ్యం పొందలేకపోవడం. లేకపోతే కైలాసానికి వెళ్ళి శాపవశాత్తు పడి భూలోకానికి రాలేదు కొందరు గణాలు. జయుడు విజయుడు లాంటి మహానుభావులు కూడా భూలోకంలో మళ్ళీ సరకసనందనాథుల శాపానికి గురవలేదా? భగవంతుని లీలలు విచిత్రం అండి. అక్కడ దాకా తీసుకెళ్ళి కూడా వీడిలో ఎక్కడన్నా తేడా ఉంటే మళ్ళీ ఒక్కసారి భూమి మీదకి పంపుతాడు. కాకపోతే వైకుంఠం వంటి లోకాలకు వెళ్ళినటువంటి వాడు భూమి మీదకి వస్తే వీళ్ళు ఆ శాపం అనుభవించాక ఇక మళ్ళీ భూమికి రాదు, శాశ్వతంగా ఉండిపోతారు. స్వర్గలోకానికి వెళ్ళిన వాడైతే భూమి మీదకి వస్తే మళ్ళీ వాడు స్వర్గానికి వెళ్తాడో చెప్పలేము. ఇక వాడు ఒకసారి పతనం అయిపోయిన వాడే అమ్ముకొని ఇల్లు వీడికి తిరిగి వస్తుందో చెప్పలేం కదా. ఇల్లు ఒకసారి అయిపోయాడంటే ఆ ఇల్లు తిరిగి కొనగలడో లేదో అసంభవం, చాలా వరకు అసంభవం. ఎక్కడో ఎవడో ఉంటాడు అదృష్టవశాత్తు అమ్మి మళ్ళీ కొనుక్కోగలిగేవాడు. అలా అమ్మిన ఇల్లు ఎలా అయితే దక్కడం కష్టమో స్వర్గం నుంచి భూమికి వచ్చిన వాడికి తిరిగి స్వర్గానికి వెళ్ళడం కష్టం. కానీ అదే బ్రహ్మలోకం కైలాసం వైకుంఠం పట్టిన వాటి నుంచి ఏ కారణము చేతనైనా ఏ శాపము చేతనైనా భూమి మీద పతనం అయితే ఈ శాపం పూర్తయ్యాక మళ్ళీ తిరిగి ఆ లోకానికి వెడతారు. అందుకని ఆ లోకాలు గొప్పవి. పూర్వం మహాభీషుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన గంగాదేవిని చూచి వ్యామోహం చెందాడు. దాంతో బ్రహ్మగారు గంగని ఆయన్ని భూలోకానికి పొమ్మన్నాడు. ఆ మహాభీషుడు సంతన మహారాజుగా పుట్టాడు. అవతారం సాధించాక సంతనుడి శరీరం విడిచిపెట్టాక తిరిగి ఆయన వెళ్ళిపోయాడు బ్రహ్మలోకానికి. జయ విజయులు శాపం నుంచి విముక్తి పొందాక తిరిగి అక్కడికి వెళ్ళిపోయారు. అలాగే కైలాసం నుంచి భూలోకానికి వచ్చినటువంటి కొంతమంది గణదేవతలు కూడా ఈ భూలోకంలో శాపాన్ని అనుభవించి తిరిగి అక్కడికి వెళ్ళిపోయారు. అదే స్వర్గం నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం తిరిగి అక్కడికి పడతారనే నమ్మకం లేదు. అందుకే స్వర్గము అధ్రువం. అదే కైలాస వైకుంఠములు శాశ్వతములు. బ్రహ్మలోకం కూడా శాశ్వతం కాదు, బ్రహ్మలోక సుఖాలు కూడా చాలా తక్కువ. అందుకని ముక్తి పొందాలనుకున్న వాడు అయితే కైలాసం వైకుంఠం. ఈ రెంటికంటే కూడా అతీతమైన మణిద్వీపం వాటికి ఎలా అనుకుంటారు. ఇంకా సామాన్యులు ఉంది ఏవో కొత్త కొత్త వస్తున్నాయి కొండలని చెప్పి ప్రచోదనం చేయటంట. వాడు ఆకాశంలో వస్తున్న మబ్బుల్ని ఆగంటే ఆగుతాయట, ఆగితే చాలు దీన్ని సంతోషపడిపోతాడు. పంపించాడు ఏదో హఠాత్తుగా నాకు 1000 రూపాయలు కట్టొచ్చి పడిపోతే చాలు, 1000 రూపాయలు నోట్లు కదా ఏగే వచ్చినాను, 2000 కట్టొస్తే బాగున్నాను అనుకుంటాడు. ఆ కట్ట రాగానే ఆనంద పడిపోతాను అనమాట. అబ్బో నేను అడిగాను కట్ట, వచ్చింది ఒక కట్ట, దాంతో కుట్టించుకున్నాను కొత్త బట్ట అనుకుంటాడు. ఇక ఎక్కడితో వెళ్ళిపోతుంది. ఇదే మనకి కావాల్సింది. ఇవి కేవలం కొత్తవరకే, భూమి మీద బ్రతకడానికి ఇవి అవసరం తప్ప ఇవే బతుకు కింద అవ్వకూడదు అనమాట. అది మహాప్రమాదం అని తెలిసినా ఈ ప్రలోభాలకు గురి కాకుండా ఉండలేము. కానీ మహాత్ముడైన ఇంద్రజమున మహారాజు గారు ఈ ప్రలోభాలకి వేటికి గురి కాకుండా ఎన్నెన్నో దానములు చేశాడు. వేల కొలది గ్రామములు దానం చేశాడు. ఏనుగులు, గుర్రాలు, రథాలు, బంగారం లెక్క లేకుండా దానం చేశాడు. ఒకసారి దానం చేశాక దానం చేసిన వస్తువు మీద వెళ్ళి దృష్టి పెట్టేవాడు కదా. గంగాతీరంలో ఇసుక లెక్క పెట్టగలమా? గంగాయాం సికత ధారా వర్షతో దివి తారకా. గంగానదీ తీరంలో ఇసుక కనపడుతుంది, ఆ ఇసుక లెక్కెట్టండి. అది లెక్కెట్టచ్చట కష్టపడి. మీరు ఎప్పుడైనా కాశీ పెడితే యువతలు తోతలకి పడవలో వెళ్ళండి, అవతలకి అంతా ఇసుక తీరమే. ఆ ఇసుక తీరులో గుర్తుని అలా ఒక్కొక్క రేణు పక్కనట్టి 1, 2, 3 లెక్కెట్టండి, మన జీవితం సరిపోదు. అది కూడా లెక్కెట్టచ్చట. వర్షం పడుతున్నప్పుడు కిందకి ఆకాశము నుంచి దబదబా పై నుంచి మేఘముల నుండి వర్షం కురుస్తున్నప్పుడు వర్షపు బిందువులు కూడా లెక్క పెట్టవచ్చు. తర్వాత ఏం చెప్పారు మళ్ళీ, దివి తారక ఆకాశంలో నక్షత్రములు కూడా అలా చూస్తూ లెక్కెట్టచ్చు కాలక్షేమాన్ని. అవన్నా లెక్క పెట్టగలమేమో, కానీ ఈయన చేసిన దానములు లెక్క పెట్టలేము రాశారు ఇక్కడ. శక్యా గణయితుం ప్రాజ్ఞయిస్తదీయం సుకృతన్నదు. ఆయన చేసిన పుణ్యకార్యములు, ఆయన చేసిన దానములు, ఆయన చేసిన మంచి పనులు లెక్క పెట్టలేము. అంత పుణ్యం చేయటం వల్ల ఆయన ఈ భూలోకంలో ఎన్నో సుఖాలు అనిపించాడు, ఉన్నంతకాలం సుఖాలు అనిపించాడు. అంటే భూలోకంలో సుఖాలు అడుగు చెప్పితే ఉపయోగం ఉంది? ఇక్కడ ఎప్పుడు నానాయాత్ర పడి బుధనష్టపు బాధలు పడాక పైన స్వర్గం ఉందో లేదో ఎవడాలో చేస్తాడు. ముందు భూలోకంలో ఉన్నంతసేపు ఏదో కాస్త వేళ కింద మంచి భోజనం, రోజుకు ఒక 12 రకాల కూరగాయలు, ఏదో ఒక 12 పిండి వంటలు, కాస్త చట్నీ, కాస్త అంత ఇడ్లీ, రాత్రి వేసరికి బంగాళాదుంప, మళ్ళీ అదిగో కోరి ఎవరికి వచ్చిన వాడు తినేసి వేళ కింద ముద్ద తిని పడుకుని సుఖంగా ఉండాలని కోరుకుంటా. ఈ సుఖములు లేనినాడు భూలోకంలో ఎంతో కొంత ఆర్థికమైనటువంటి వెసులుబాటు లేకపోతే ఎందుకు వచ్చింది దేవుడు అంటారు. జీవుడికి దేవుడి మీద దృష్టి కలగాలంటే ముందు ఎంత అన్నం పడాలి. అందుకే ఆఖరికి అన్నం పెట్టిన తర్వాత పని చెప్పు అన్నారు. నువ్వు అన్నం మారి జై శ్రీరామ అను అంటే ఎవడంటాడు? అక్కడ ఎదురుకుంటా పులిహార నైవేద్యం పెట్టాం. రేపు 26వ తారీఖు నాడు మంచి పులిహార పెడతారు ఇక్కడ నైవేద్యం. ఆ పులిహార కనపడుతుంది. మీ అందరూ ఎలాగో పులిహారతో పోయినాం కదా అని హాయిగా తిందామని ఇంట్లో ఏం తినకుండా వచ్చారు. పైగా ఇది కాస్త ఎక్కువ వేసుకోవచ్చని 2 ఇడ్లీ కూడా తినకుండా వచ్చారు. తీరా వచ్చి ఎదురుకుండా కూర్చున్నాక పులిహార కనపడుతుంది. 1 గంట అయినా చేపస్తంతో ఒక్కళ్ళు వదలరు. అతనే వైద్యు దొరికిందంటే ఇంక జై శ్రీరాముడు చెప్పించేవాడు ఒకడు, పాటలు పాడేవాడు ఒకడు, కచేరీ చేసేవాడు ఒకడు, వీళ్ళంతా కలిసి మొత్తం మీద కొనసాగిస్తారు. వైద్యు దొరికిందంటే దానికి వైకాసులు అదే వీళ్ళందరూ అలా ప్రణాం చేస్తూ ఉంటే మాట వరుసకు కూడా ఇడ్లీ దొరకకుండా ఈ పులిహార మీద ఆధారపడి వచ్చినటువంటి వాడు ఒడ్డు మండిపోతూ ఉంటుంది, నీరస వస్తుంది. అప్పుడు జై శ్రీరామని అంటే ఒక్క నోట వాడరాదు. ఇది బాగా పెట్టండి, ఇక్కడ దాకా పెట్టండి. అప్పుడు జై శ్రీరామం అంటే ఆనందంతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటాడు. కాబట్టి ఆకలి కొన్న వారికి అన్నం పెట్టాక రామ అనిపించాలి. కష్టాల్లో ఉన్నవాడికి ఆ కష్టాల నుంచి విముక్తి కలిగించి అప్పుడు వాడికి చేత భగవన్నామం చేయిస్తే వాడు ఇంకా తొందరగా సాధన చేస్తాడు. అందులో ఎక్కువ పెట్టకూడదు, తక్కువ పెట్టకూడదు, ఎంత తినాలో అంత తిని అప్పుడు భగవన్నామం చేయబట్టి చేస్తాడు. అందువల్ల ఏం చేస్తారంటే భగవంతుడు నిజమైన భక్తితో తనని నమ్ముకున్నటువంటి వారికి దానము ధర్మము చేసినటువంటి వాడికి తత్ఫలితముగా ఇహలోక సుఖములు ముద్దిస్తాడు. ఐహిక సుఖాలు అయ్యాక అప్పుడు మనకి మోక్షం ఇస్తాడు. ఎక్కడైనా చదువుకోండి, ఆఖరికి సత్యనారాయణ వ్రతంలో కూడా ఇహలోకే సుఖం భంక్త్వా సత్యలోకం యయౌ అంటాడు. ఈ లోకములో సుఖములను అనుభవించి సత్యలోకాన్ని వెళ్ళాడు. ఈయన కూడా అలాగే ఇక్కడ సుఖములు అనుభవించాక ఆ తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఈయన చేసిన పుణ్యములు కైలాసము వైకుంఠం ఇవ్వలేదండో బ్రహ్మలోకం ఇచ్చేది. ఏ కైలాసము వైకుంఠం వెళ్ళేటటువంటి పనులు కొన్ని చేయలేదు. కారణం ఏంటంటే ఎక్కడో ఎంత లోపం ఉంటుంది, ఎంత గొప్ప వాళ్ళు అయినా నా పేరు 10 మంది తెలుసుకోవాలనే కొంత ఊహ ఉండిపోయింది. ఆ ఊహ లేకుండా ఉంటే వైకుంఠానికి వెళ్ళి ఉండేవాళ్ళు. దానం చేస్తున్నప్పుడు 10 మంది నా పేరు తలుచుకుంటే బాగుంది అనుకున్నాడు అనమాట. గుర్తింపుగా ఆధార్ కార్డు కావాలనుకున్నాడు. అక్కడ వచ్చి తెప్పలేదు. సరే అయినా పుణ్యం పుణ్యమే కదా. కొన్ని కల్పముల పాటు బ్రహ్మలోకంలో ఓడిపోయాడు. ఒకరోజు కాదు, 2 కాదు, 100 కల్పములు, 100 కల్పములు అంటే ఆలోచించాడు. అంటే 1000 మహాయుగములు అయితే బ్రహ్మగారికి ఒక పగలని చెప్పాము, అదే ఇంకో 1000 అయితే రాత్రి. ఇటువంటి వారికి ఏకంగా 360 రోజులు గడవాలి, 1 సంవత్సరం గడవాలంటే. అటువంటిదో బ్రహ్మగారు పెడితే కానీ ఒక కల్పమోదం. అటువంటి కల్పములు 100 గడిచేటే ఎక్కాలి. వాళ్ళు బాబు ఎంత పుణ్యం ఆలోచించాలి. ఇటువంటి కల్పములు గడిచాక అప్పుడు ఆయన దగ్గరికి ఒక రోజున ప్రజాపతి వచ్చాడు. ఇంతరచమ్మన ఇక నీ పుణ్యం పూర్తయిపోయింది, ఇంతకాలం ఈ బ్రహ్మలోకంలో సుఖంగా ఉన్నావు, ప్రళయకాలంలో కూడా నువ్వు నాశనం పొందలేదు, ఇక నీ పుణ్యం పూర్తయ్యింది, నువ్వు చేసిన దానాల ఫలితం క్షీణించింది, భూలోకానికి ఇక పో అన్నాడు. ఇంద్రజమునుడు కంగారు వచ్చింది. ఎందుకంటే ఇన్నాళ్ళు అక్కడ హాయిగా ఉన్నాడు ఆయన, జరామరణాలు లేకుండా. ఇప్పుడు మళ్ళీ భూలోకానికి పోమంటాడు. ఈ భూలోకానికి వస్తే ఉన్న కష్టాలు అన్నీ నీకు. అందులో ట్రాఫిక్ జామ్లు ఇరుక్కున్న వాడి కష్టం ఇక చెప్పేస్తా. అమ్మ బాబో, ఈ దిక్కుమారిన కష్టాలు భూలోకంలో ఎలా పడతాం? జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపున పుట్టడం ఒక దుఃఖం అట, ముసలితనం అది ఇంకా కథ దుఃఖం. ఒకళ్ళు ఎప్పుడు పెడుతుంటే కూర్చోలేము, లేవలేము, గొంతుకు లేవదు, అందరూ తాత అంటారు, బామ్మ అంటారు, ఈ ఎక్కడితో ఒళ్ళు పడిపోతూ ఉంటుంది. అప్పుడే నేను తాత, నేను బామ్మ అంటాడు. ఇవి తప్ప భూలోకంలో ఇంకా ఏమన్నా సుఖాలు ఉన్నాయంటే ఇంతకంటే దుఃఖం ఉందిట. పుట్టడం దుఃఖం, ముసలితనం దుఃఖం, పెళ్ళయ్యాక జాయా దుఃఖం, పెళ్ళవో దుఃఖం, పెళ్ళానికి మొగుడో దుఃఖం అంట. భార్యాభర్తలు ఒకరికొకరు దుఃఖం ఏంటంటే ఎందుకని? మీరు చూస్తూనే ఉన్నారు కదండి, మీకున్న అనుభవం ఎవరికి ఉంటుంది? ఇళ్లలో ఎప్పుడు భార్యకి భర్త మీద తెక్కొచ్చి వెంటనే నేను వెళ్ళిపోతాను, టికెట్ చేయి చేయి, పుట్టింటికి వెళ్ళిపోతాను అంటుందో తెలియదు. లేదా భర్త గారు గెట్ అవుట్, నీ పుట్టింటికి పోంటాడో తెలియదు. మొగుడు పొమ్మంటే భార్యకి దుఃఖం, భార్య పొమ్మంటే భర్తకు దుఃఖం. ఎందుకో తెలియదు అనమాట, ఈ కోపాలు క్షణికం వచ్చేస్తాయి. వెంటనే బ్యాగ్ దగ్గర చేసుకుని నేను వెళ్ళిపోతాను. సికింద్రాబాద్లోనే అత్తారీలు అనుకోండి గొడవలేదు, మెట్రో ఎక్కేసి వెళ్ళిపోతారు. సనత్ నగర్, కూకటిపల్లి, ఎల్వీ నగర్, ఏ హాస్టల్లో ఎక్కడ తిరుగుతూ వెళ్ళిపోతారు. అదే పాపం ఎవడ వెళ్ళవు వైజాగ్లో ఉందనుకోండి, ఇదేం వెళ్ళిపోతారు విశాఖపట్నం, అంతే మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిపోతారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఏం చేయాలో తెలియదు. ఈ భర్త గారి కోపం వచ్చింది అనుకోండి, వీడు పోవచ్చు లేదా పొమ్మనొచ్చు. అందుకని భార్యాభర్తల బంధం అదొక దుఃఖం, సంసార సాగరం దుఃఖం. సంసారం అనేది ఒక సముద్రం, ఆ దుఃఖాలు కెరటాల్లో వస్తూనే ఉంటాయండి. రోజు కెరటాలి, 1 2 కెరటాలు. ఈ కెరటాలు సరిపోక గురువుగారు వచ్చి ఒకసారి చంద్రశేఖర రాష్ట్రం చదవమంటాడు. వీడు కూతురు పురాణం వెళ్ళిపోదాం అనుకుంటే అక్కడి నుంచి వీడు మళ్ళీ వాట్సాప్ చూసుకుని అందులో ఎక్కడ ఏమొచ్చి మృత్యు ఒకటి మీదు పోతుందన్నమాట. ఆ చివరి వెళ్ళి ఆఖరి అక్షం కలపాలి, ఈ మధ్యలో అక్షం ఇంకొక ఆయన కూడా అందించాలి. ఇది ఒక కష్టం. ఏదో హాయిగా పురాణం వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళీ ఈయన తిరుగుతాడు, గురు భగవాన్ అనమంటాడు, లేకపోతే అష్టకం చదవమంటాడు. ఈ గొడవలు ఎట్లయినా కనపడకుండా అర్హత తప్పుకుంటారు. అందుకని బాధపడాలి, ఈ బాధ పడలేక అది బాధలే. ఈ భూలోకములో ఉన్నది బాధలు మరొకటి బాబు, అదికే సంసార సాగరం దుఃఖం. ఈ సంసారంలోకి నన్ను గెంటి వస్తున్నావు, అంతలా నా పుణ్యం పాడైపోయిందంటే
భూలోకములో ఒక్కడైనా నిన్ను తెలుసుకోవాలి, ఎక్కడో చోట నీ కీర్తి నిలబడాలి. అందుకే పురాణాల్లో మన పేరెక్కడ అదృష్టం ఉంటుంది. పురాణాల్లో పేరెక్కితే అర్జునుడు లేకపోయినా ఎప్పటికీ తలుచుకుంటున్నావా లేదా? ఆ మాంధాతను తలుచుకుంటున్నావా లేదా? మాంధాత గారు ఎక్కిన రథాన్ని తలుచుకుంటున్నావా లేదా? కాబట్టి ఇవన్నీ మనం తలుచుకుంటున్నామంటే వాడు గొప్పవాడు, పురాణాల్లో వాడి పేర్లు వచ్చాయి. మన పేర్లు పురాణాల్లో కాకపోతే మనకు ఎక్కువ కాలం అక్కడ ఉండే అవకాశం ఉండదు. కానీ ఒక అదృష్టం మాత్రం ఉన్నది, స్వర్గం బ్రహ్మలోకాలను పక్కన పెడితే మీరు ఏ పురాణములలోకి ఎక్కకపోయినా పర్వాలేదు, నన్ను నమ్మి ఈ అష్టాదశ పురాణములు భక్తి శ్రద్ధలతో వినండి, శ్రద్ధతో వినండి. ఈ 18 పురాణాలు పూర్తిగా వినండి, విన్న తర్వాత మీకు మళ్ళీ జన్మ ఉంటే అడగండి. నమ్మకంతో భక్తితో వినండి, మొత్తం 18 వినేయండి. వాళ్ళ కోసం యూట్యూబ్లో మా శిష్యులు చాలా శ్రమపడి పెడుతున్నారు. పాపం ఒకళ్ళిద్దరు కాదు, యూట్యూబ్ నిర్వహిస్తున్నటువంటి శిష్యులందరికీ అనేకములు ఏర్పడుతున్నారు. ఎందుకని వాళ్ళు కట్టబట్టి ఎళ్లలో కూర్చుంటున్నారు. అమెరికాలో వింటున్నారు, ఆస్ట్రేలియాలో వింటున్నారు, న్యూజిలాండ్లో వింటున్నారు, ఈ లైవ్ వింటున్న వాళ్ళలో ఉన్నారు, ఎన్ని దేశాల్లో ఉన్నారండి బాబు. వాళ్ళందరికీ ఎంత శ్రద్ధ, మనమంటే ఎదురుగుండా కూర్చుని వినగలుగుతున్నాం. మీరు పుణ్యాత్ములు కనుక, కానీ ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళంతా ఎదురుగా కూర్చోలేరు కనుక వాళ్ళకి ఇదే ఈ యూట్యూబే ఐట్యూబ్ అనమాట. వాళ్ళందరూ 18 పురాణాలు శ్రద్ధగా వింటే మాత్రం ఇక వాళ్ళ పునర్జన్మ ఉండదు. ఒక పురాణం కాదు, మొత్తం మత్స్య, మార్కండేయ, భవిష్య, భాగవత, బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, వరాహ, వామన, వాయు, విష్ణు, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కోర్మస్కాంద పురాణం. ఈ 18 చదవడం చాలా కష్టం, జీవితం సరిపోదు, చదివిన అర్థం కావవి. ఆ శ్లోకాలు అంత విచిత్రంగా ఉంటాయి, కానీ చెప్పినప్పుడు వినడం మీకు తేలిక, రాస్తే చదవడం తేలిక. దేవీ భాగవతం సులభ శైలిలో పెట్టారు మీకోసం, అది చదవడం అంత తేలిక, అంతకంటే వినడం ఇంకా తేలిక. హాయిగా ఆనందంగా విలువెడిపోవచ్చు అనమాట. అందుకని ఈ 18 పురాణాలు కలియుగ మానవులను తరింపజేయడానికి వేదవ్యాసుడు ఇచ్చాడు. అవి 18 పురాణాలు విష్ణు యొక్క శరీరం గుర్తుపెట్టినట్టు. ఈ 18 పురాణములు విష్ణువు శరీరం. ఒక్కొక్క పురాణం అంటే ఒక్కొక్క అవయవం మీ ఇంట్లోకి వస్తుంది. భాగవతం హృదయమే కదా, అంటే భాగవతం ఉన్నారంటే విష్ణుమూర్తి హృదయం మీ ఇంట్లోకి వచ్చేసినట్టు ఇవి తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయన నా పేరు భూలోకంలో ఎవరు తలుచుకోవటం లేదా అంటే లేదు, ఆయన భూలోకంలో ఒక్కడైనా నీ పేరు తలుచుకుంటేనే బ్రహ్మలోకంలో నువ్వు ఉంటావు, నువ్వు వైకుంఠానికో కైలాసానికో వెళ్ళలేదు, భూలోకానికి వెళ్ళి నీ పేరు ఎవడైనా తలుచుకునేవాడు ఉంటే అప్పుడు నువ్వు మళ్ళీ బ్రహ్మలోకానికి రావచ్చు అన్నాడు. అయితే భూలోకానికి వెళతానని యాజ్ఞం లేదు అన్నాడు ఆయన. వెంటనే తిరిగి భూలోకానికి వచ్చాడు. వచ్చి ముందు కాంపిల్యపురానికి వెళ్ళాడు. ఈ కాంపిల్యపురం కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. పాకిస్తాన్ పేరు ఎత్తుకు వాడు ఎక్కడైనా ఓళ్ళు వాడు కిందకి పోయేదాకా జరువులు పోయిపోతున్నాడు. అది కసొచ్చి వస్తుంది సమయం వచ్చి నేను మిలిటరీలో చేరి రహస్య రూపంలో వెళ్ళి వీళ్ళందరినీ వేసి పారేసి అందరికీ పాకిస్తాన్ వస్తాయి రోజులు. నా తపశ్శక్తితో ఈ నిగ్మాలందరికీ సరైన బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి. కంగారే అక్కడికి వెళ్ళి ఏమండి, మీరెప్పుడైనా ఇంద్రజుమ్నుడనే రాజుగారి పేరు విన్నారా అని అడిగాడు. పంచాల దేశం అంటే ఇప్పుడు పంజాబ్ తెలుసుగా మీకు విషయం, పంజాబ్ రెడ్డిగా విడిపోయింది. తూర్పు పంజాబ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, పాకిస్తాన్లో వెళ్ళిపోయింది. పశ్చిమ పంజాబ్ మనకు మిగిలింది, అందుకే పంజాబ్ బార్డర్ అవతల అది యువతలు ఇది కనపడుతుంది. ఆ తూర్పు పంజాబ్ పాంచాల దేశానికి రాజధాని కాంపిల్యం. పూర్వం దాన్ని ద్రౌపదుడు పరిపాలించడం మరి కాంపిల్యాన్ని. అక్కడికి వెళ్ళి అడిగితే జనాల్ని వాళ్ళు ఎగాదిగా చూచి ఇంద్రజుమ్నుడు అంటే అలాంటి పేరు వినొచ్చు కానీ ఆ ఇంద్రజుమ్నుడు గొప్పతనం మాకు తెలియదు అన్నారు. ఇంద్రజుమ్నుడి యొక్క గొప్పతనం కదా ఈయనకి తెలియాలి. మీరు ఇంద్రజుమ్నుడిని మహారాజు గారు చేసిన దానాలు ధర్మాలు గురించి విన్నారా అంటే ఆయన ఎవరో ఆయన చరిత్ర ఏమిటో మాకు తెలియదు. ఇంద్రజుమ్న నామం ఈ మధ్యన చాలామంది పెట్టుకుంటున్నారు, వీళ్ళు తెలిసి మాకు నుగొడిగా ఇంద్రజుమ్నుడు ఎవరో అతని దానములు ఏమిటో తెలియదు అన్నారు. మా ఆయు కూడా తక్కువ కాబట్టి మాకు అంతగా తెలియదు అనగా అప్పుడు ఆయన చాలా బాధపడిపోయాడు. నా గురించి నా దాన ధర్మాల గురించి ఎవరికీ తెలియటం లేదు, తెలిసిన వాడు ఎవడనో ఉంటాడా అనుకుంటూ ఉంటే ఇతని బాధను చూసిన కొంతమంది జ్ఞానులు అన్నారు, నీకు వీలుంటే నైమిషారణ్యానికి వెళ్ళు. ఆ నైమిషారణ్యంలో ప్రస్తుతం 7 కల్పముల గురించి చెప్పగలిగిన మార్కండేయుడనే మహర్షి ఉన్నాడు. మార్కండేయుడు 7 కల్పములలో ఏం జరిగాయో కూడా చెప్పగలడట ఇప్పుడు.
ఆయన దగ్గరికి వెళ్ళమనగానే అమ్మాయి అని మళ్ళీ ఉత్సాహం తెచ్చుకున్నాడు. హుటాహుటిని బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల ఈ కాంపిల్య నుంచి ఎక్కడి పంజాబు ఎక్కడి యూపీలో ఉన్న సీతాపూర్ డిస్టిక్లో ఉన్నటువంటి నైమిషారణ్యం అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ మహానుభావుడు మార్కండేయుడు కూర్చుని ఉన్నాడు. ఈ మార్కండేయుడు ఒళ్ళంతా చర్మంలో ఊడిపోతుంది ఆ సమయంలో. ఈయన వెళ్ళి ఆ మార్కండేయుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. మహాత్మా, నీవు చిరాయువు పొందినవాడివని ఎన్ని యుగములు గడిచినా బతుకుతావని విన్నాను. నన్ను ఇంద్రజమునుడు అంటారు. ఇంద్రజమున మహారాజు గారు చేసిన దాన ధర్మముల గురించి నీకు తెలుసా అని అడిగారు. ఆయన, తెలియదండి, ఇంద్రజమున మహారాజు గారు చేసిన దాన ధర్మాల గురించి నేను వెళ్ళలేదు. 7 కల్పముల వరకు ఎక్కడ ఏం జరిగిందో గుర్తుంది, అంత పూర్వము నాకు గుర్తులేవు, 7 కల్పములు మాత్రం నాకు గుర్తున్నాయి అన్నాడు ఆయన. అయితే ఇంక నేను బతకడం అనవసరం. ఈ కాలంలో నీవంటి చిరజీవి మరొకడు లేడు. ఎంతో ఆయువు కలిగి 7 కల్పముల జ్ఞానము గుర్తుంచుకున్న నీకు కూడా ఇంద్రజమున మహారాజు గారి చరిత్ర తెలియకపోతే, ఇంద్రజమునుడు చేసిన తపస్సు, ఆయన దానములు, ఆయన ధర్మములు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తాయి? కాబట్టి ఇక నేను బ్రతకడం అనవసరం. ఎలాగూ నాకు బ్రహ్మలోకానికి వెళ్ళే అవకాశం లేదు, ఇక్కడే చచ్చిపోతాను అని ఇంత నిప్పు అంటించుకుని అందులో దొరికిపోయాడు. అప్పుడు మార్కండేయుడు, ఎందుకయ్యా ఇంత సాహసం చేస్తావు? ఈ క్షణికమైన ఆవేశంతో ప్రాణం తీసుకుంటావా? ప్రాణం తీసుకోవడం మహాపాపం. క్షణికోద్రేకంలో చచ్చిన వాడు ఎలాగూ నువ్వు బ్రహ్మలోకం నుంచి భూలోకానికి వచ్చారంటావు, ఆ బ్రహ్మలోకానికి ఎలాగో వెళ్ళలేవు. పోని భూలోకంలో మానవ జన్మతో అది ఎత్తావు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటే ఒక వెర్రి పిశాచ్యమై అందున ఎముకలు మాత్రమే ఉండే పొట్టి పిశాచ్యమై అల్లాడిపోతావు తర్వాత నీ ఇష్టం. అనేది చచ్చిపోవడమే, పెళ్ళి అవ్వలేదు, ఏంటి దగ్గర చచ్చిపోతావా, మొగుడు అన్నం పెట్టలేదు చచ్చిపోతావా, గురువు గారి కోపం వచ్చి తిట్టారు చచ్చిపోతావా, చచ్చిపోయేం సాధిస్తాం, చావకూడదు. గురువు గారు అప్పుడప్పుడు మిమ్మల్ని దీవించడానికి తిడతారు. గురువు గారు తిట్టడం అదృష్టం. చెప్పాడు, మహాత్ములు నిన్ను మందరించారంటే, నీతో మాట్లాడుతున్నారంటే, నిన్ను వేళాపాడు చేస్తున్నారంటే నీ జన్మ కర్మలు తొలగించడానికి, లేకపోతే నీ తెలుగు మాట్లాడతాడు దగ్గరికి రాణిస్తారా లేకపోతే. అంతేగాని ఏ గురువు గారు నన్ను తిట్టేశారు ఇప్పుడే తీసుకురా ఎడ్రి దాగేస్తాను లేదా పుట్టింటికి పోతానంటే ఎవరికి నష్టం? రేపొద్దు పిశాచం అవుతావు, అందున భయంకర పిశాచం అవుతావు. ఈ పిశాచంలో కూడా పొట్టి పిశాచాలు ఉంటాయి, అవి ఇంకాడేం కదా. పాపం ఈ పిశాచాలు రుద్ర పిశాచాలు అల్లాడతాయి. పిశాచాలు అన్నీ ఒకే రకం ఉండవు, అన్నీ శాపవశాత్తు వచ్చిన పిశాచాలు కొన్ని, పాపిష్టి పిశాచాలు కొన్ని ఉంటాయి, కొన్ని పుణ్య పిశాచాలు ఉంటాయి. తెలుసా మీకు, పుణ్య పిశాచాలు మన ఇళ్లలో కూడా ఉంటాయి, అవి మంచి పనులు చేస్తాయి, కానీ మనం వెకిలి వేషాలు వేస్తే వాటికి కూడా మండుతుంది. పూర్వం ఒక ఆయన పల్లెటూరు నుంచి పొరుగురు వెళ్ళి వ్యాపారం చేయడానికి నానా యాత్ర పెడి పాపం ఆ పల్లెటూరులో నాస్తులు నమ్ముకుని పట్టణంలో ఓ వ్యాపారం పెట్టాడు. వ్యాపారానికేమో ఆయన 75% వ్యాపారంలో పెట్టాడు, ఎక్కువ వ్యాపార జ్ఞానం లేదు బాబాయ్, 25% పెట్టి ఊరికి కొంచెం దూరంగా ఓ పాతబడిన పెంకుటిల్లు కొనుక్కున్నాడు. ఈ పెంకుటిట్లో మకాం పెట్టాడు. పట్టణంలో వ్యాపారం దెబ్బతినేసింది, ఎందుకంటే పట్టణంలో మోసాలనేది తెలియదు కదా. మహానగరంలోకి వెళ్ళిన పల్లెటూరు వాళ్ళు ఎప్పుడు దెబ్బతింటూనే ఉంటారు. కొత్త దెబ్బతిన్నాడు పాపం, సర్వనాశనం అయిపోయాడు, పెట్టుబడి పోయింది, బెంకతో చచ్చిపోయాడు. ఆయనకి 2 కొడుకులు, ఇద్దరికీ పెళ్ళవలేదు, ఈయనకేమో పెళ్ళం కూడా లేదు. దాంతో కొడుకులు బెంగ పెట్టుకుని ఆస్తి అంతా పోయింది. ఈ దిక్కుమాలిన పెంకుటిల్లు మనకు అచ్చి రాలేదేమో, దీన్ని అమ్మేద్దాం, అమ్మేసే ముందు సామాన్లు అన్ని తీసి అమ్మేసుకుందామని అన్ని గదులు తీస్తే ఏవో తుక్కు చెత్తగా సామాన్లు ఉంటాయి అవన్నీ అమ్మేశారు. ఆఖరిలో గది కనపడింది, దానిపై తాళం ఉంది. ఆ తాళం పగల కొట్టారు, ఎందుకంటే తాళం లేదట. తలుపు తీసి ఇందులో ఏమీ లేవు, మరీ కోల్డ్ విరిగిపోయిన చెక్క సామాన్ తప్ప. ఈ చెక్క సామాన్ పొయ్యిలో పెట్టుకోవడానికి కదా పరిగిరాదు, కాబట్టి ఇల్లు అమ్మేసుకుని ఆ వచ్చిన డబ్బుతో మన ఇంటి పల్లెటూరికి పోదాం అనుకున్నారు. అనుకోగానే ఈ గది నుంచి ధామ్మని ఒక పిశాచం బయటకు వచ్చింది. ముందు వీళ్ళు వణికిపోయారు ఆ పిశాచాలు చూసి. అప్పుడు ఆ పిశాచం, భయపడకండి, నేను చాలా కాలంగా ఈ గదిలో తపస్సు చేసుకుంటున్నాను, ఓ వెర్రి పని చేసి ఓ పిచ్చి పని చేసి చచ్చిపోయాను, చచ్చి పిశాచం అయ్యాను. అయ్యాక నాకు ఒక మునీశ్వరుడు కనపడి ఈ గదిలో తపస్సు చేసుకోమన్నాడు.
ఇక్కడ అదృశ్య రూపంలో తపస్సు చేసుకున్నారు. మీ నాన్న అంతగానో ఈ తలుపుని తీసి నన్ను డిస్టర్బ్ చేయలేదు, మీరంతా మంచివాళ్ళు, అదిగే లోపల లోపల ఓం నమో నారాయణ అనుకుంటాను. ఇంకొక 10 ఏళ్ళు తపస్సు చేసుకుంటే నాకు విముక్తి వస్తుంది. నువ్వు ఈ లోపు కంగారు పడి ఇల్లు ఎవరికి నమ్మితే ఏ దిక్కుమాలంటూ వస్తారు. అందువల్ల దయతో ఇల్లు అమ్మకండి, నేను కొంతకాలం తపస్సు చేసుకుంటాను అనగా వాళ్ళు, నువ్వు తపస్సు చేసుకుంటానగా, మేము ఇల్లు అమ్మకపోతే మాకు డబ్బు వద్దా, ఇప్పటికీ మేము దెబ్బతిరేసాం, డబ్బులు లేకపోతే ఎలాగా, నీ కోసం, నీ కంఫర్ట్ కోసం, నీ తపస్సు కోసం మేము ఇల్లు అమ్మకుంటామంటామా, అమ్మేస్తా ఉంటాం. మీకు డబ్బే కదా, ఈ ఇల్లు అమ్మితే చచ్చి చెడి 500 వస్తుంది మీకు, ఆ రోజులు 500 అట్లా 5,000 ఇస్తాను మీకు వ్యాపారం చేసుకున్నాను. కానీ వాళ్ళు ఆనందపడిపోయారు, 5,000 రూపాయలు ఇచ్చింది. ఆ తర్వాత గదిలో గడిపోయి వీడు గదేశారు. తమ్ముడు అన్నాడు అన్నయ్యతో, అన్నయ్య బలే లాభం, వ్యాపారం పెడతామంటే నీకు ఇచ్చేవి కల్పవృక్షంలాగా డబ్బు ఇచ్చేటటువంటి పిశాచి మనకి ఇక్కడ ఉంది, మన వ్యాపారం అంతా ఏమవుతుంది, 5,000 పెట్టి తాగి దందనాలు పెట్టి సుఖంగా ఉందాం, 70 అయిపోయినప్పుడల్లా పిశాచాన్ని ఇల్లు అమ్ముతామని బెదిరిద్దాం, బెదిరిస్తే రద్దు ఇస్తుంది, ఇంక వేరే వ్యాపారం ఎందుకు, ఈ వ్యాపారమే బాగుంది అన్నాడు. ఇంకేముంది, ఈ డబ్బంతో ఒక నెలలో తగలేసారు. ఆ రోజుల్లో 5,000 నెలలో తగలేసేటువంటి మాటలు కదండి. తగలేసిన తర్వాత మళ్ళీ తలుపు తీశారు, పిశాచి మా ఇల్లు అమ్మేయాలన్నారు. ఇదేమిట్రా బాబా, 5,000 ఇచ్చారు కదంటే, 5,000 ఉంది వ్యాపారంలో దివాలా తీసాం, ఈ కొంప మాకు అచ్చిరాలేదు, మీకు అదో అబద్ధం, ఈ కొంప అచ్చిరాలేదు, 5,000 పోయి అనగా ఇంకో 5,000 ఇస్తాను, నన్ను డిస్టర్బ్ చేయకండి, 5,000 పారేసి ఈ 5,000 పుచ్చుకుని ఈసారి నెలలాడు కాదు 20 రోజులు తగిలేశారు. మళ్ళీ పిశాచం తలుపు తట్టారు, పిశాచమా ఆ డబ్బు అన్నారు, అది మళ్ళీ డబ్బిచ్చింది. ఈసారి 10 రోజులు తగలెట్టారు, మళ్ళీ 3వ సారి తలుపు తట్టగానే మళ్ళీ వచ్చారు, ఏమిటండి ఈ కొంప వచ్చినవ్వట్లేదు, ఈ 5,000 సరిపోయేటట్లేవు, 50,000 ఏమైనా తగలేస్తే ఏమైనా కొంచెం భారీగా పెట్టుబడి పెడతామని. కానీ పిశాచం అంది, మీరు చెప్పినట్టు ఇల్లు వచ్చిరావట్లేదేమో, ఎందుకంటే మీ నాన్న గలవి వచ్చిరాలేదు, మీకు ఎంత డబ్బు ఇచ్చినా వేస్ట్ అయిపోతుంది, అది నీ పాపం, ఇక నాకు వచ్చిరాలేదు, ఈ గదిలో తపస్సు చేసుకుందామంటే 10 రోజులకోసారి వచ్చి పిశాచమే తలుపు తరుతారు, నా తపస్సు డిస్టర్బ్ అయిపోతుంది, కాబట్టి నేను ఎక్కడో అడవిలో చెట్లో తపస్సు చేసుకుంటాను, మీ కొంప మీరే తీసుకోండి అని డామలు ఎగిరింది. వీళ్ళు హతాశలు అయిపోయారు, పిచ్చి ఎక్కిపోయింది వాడికి, ఎందుకంటే కథ అర్థం జరిగింది, 10 రూపాయలు లేదు వాడి దగ్గర. చెప్తున్నట్టు తెలుసా, ఆ పిశాచం ఉన్నంత వరకు అద్భుతంగా ఉన్న ఇల్లు పిశాచం అలా వెళ్ళగానే ఆకాశం అంతా వేగావృతమై కుంభవృష్టి కురిసి దాని మీద పిడుగుపడి సర్వనాశనం అయిపోయింది. వీళ్ళు అమ్ముకోవడానికి ఆ స్థలానికి రూపాయి రాదు. ఎందుకు చెప్తానంటే, కొన్ని పిశాచములు మంచి పిశాచములు తపస్సు చేసుకుంటూ ఉంటాయంటే, ఆ తపస్సు చేసుకునే పిశాచాలు ఉండడం కూడా ఇంటికి వరం, అవి ఉపకారం చేస్తాయి, అపకారం చేయవు. కొన్ని పిశాచాలు ఉంటాయి, వీళ్ళు మొగుడు మీద కోపంతో పెళ్ళవలేదనో, గురువు గారి కోపంతో మీద కోపంతో ఎండిందని తెచ్చిపోయినప్పటి, ఈ పిశాచములు మాత్రం పట్టి పీడిస్తూ ఉంటాయి. ఎవరిని, పిరికి వాళ్ళని, భయపడేవాళ్ళని, ఇంకెవరిని ఏం చేయలేవు, అలా ఏడుస్తూ ఉంటాయి, అయ్యో గురువు గారు ఏంటి తాగద్దన్నారు, చావద్దన్నారు, పుట్టింటికి వెళ్ళొద్దన్నారు, వెళ్ళలేదు బాబోయ్ అంటారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ కథ విని ఎప్పుడు ఆత్మహత్య చేసుకోకండి. నేను ఎలా పడవా ఈ సృష్టి అంటే. కాబట్టి ఏం చేయాలి, లేకపోతే గురువు గారు తిట్టి ఏం చేయాలి, చెప్పండి ఇళ్ళలో దూకాలా, లేకపోతే ప్యాక్ చేసుకుని పుట్టింటికి పోవాలా, కాదు. ఆహా, ఆ మహానుభావుడు మనల్ని మందలించి మన పాపాలని ప్రక్షాళన చేశాడు. కర్రతో కొరడాతో పడితే గుర్రం పరిగెడుతుంది, గురువు గారు కూడా మాటలనే కొరడాలతో పడితే ఈ దిక్కుమాలిన పాపం అంతా పోయి మనస్సు అనే గుర్రం పవిత్రమైపోయి హాయైన దారిలో మంచి మార్గంలో ప్రయాణిస్తుంది. అందుకనే ఎప్పుడు కూడా గురువులు సాధ్యానంత వరకు శిష్యులు ప్రశంసించారు చూడండి, ప్రశంసిస్తే వీడు పాడైపోతాడు. అందుకే తక్కువ ప్రశంస ఎక్కువ చెప్పువాడిని జ్ఞాన మార్గంలో కర్మ మార్గంలో పెట్టడానికి కొంచెం తిరతారు, తిప్పుతారు, ఆ మాత్రం బొట్టిగా వేయకపోతే వాడు సరైన మార్గంలో వెళ్ళరు కనుక. రాముడు ఏం చెప్పాడు, పరిచారకులు ఎల్లవేళలా ప్రశంసించకూడదు, పని అప్పగించినప్పుడు, పని బాగా చేసినప్పుడు మాత్రమే ప్రశంసించాలి. 24 గంటలకు నువ్వు మంచివాడు, నువ్వు మంచివాడు అంటే వాడు చదువు పాడైపోతాడు. ఇవి తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోక ఆత్మహత్య చేసుకుంటే పిశాచమై ఏం సాధిస్తావు, బ్రహ్మలోకం స్వర్గం కంటే నీచమైన పిశాచి కనిపెత్తుతావా. ఏది జీవంతమానందో నరం వర్షశతాదతి అని 31వ శ్లోకంలో చెప్పారు. ఒక మనిషి బతికి ఉండాలి, ఎన్ని కష్టాలు వచ్చినా బ్రతకవలసింది. 100 ఏళ్లకైనా వాడికి కష్టాలు పోయి సుఖం వస్తాయి. బతికి ఉంటే ఎప్పటికైనా సుఖములు పొందొచ్చు. ఏదో ఒకనాటికి బతికి ఉన్నవానికి సుఖం వస్తుంది. ఒక్కొక్క వ్యక్తి 100 ఏళ్ళు బతికిన తర్వాత 99 ఏళ్ళు కష్టాలు అనుభవించాక 100 సంవత్సరంలోనైనా సుఖం పొందుతాడు. వాడి కర్మ అప్పటికైనా వచ్చింది సుఖం. లేదా చచ్చాకైనా ముక్తి రావచ్చు. మొత్తం మీద బతికుంటే ఏదో ఒకనాడు సుఖం పొందవచ్చు. కాబట్టి బ్రతికి ఉండిన సుఖములు పడయవచ్చు అని భాగవతం చెప్పింది. ఇందులో ఏది జీవంతమానందో నరం వరుష శతాదపి, అంటే జీవంతం నరం బతికి ఉన్న మనిషిని వరుష శతాదపి 100 ఏళ్ళ తర్వాత అయినా సరే ఆనంద ఏది ఆనందం వరిస్తుంది, ఆనందం పట్టుకుంటుంది. కాబట్టి బతకాలి. నీకు ఇప్పుడు నీకు ఒక ఉపకారం చేస్తాను. నాడీజంఘుడు అని పేరు కలిగిన ఒక మిత్రుడు ఉన్నాడు నాకు. అతడు కొంగ లోకంలో ఉంటాడు. మహాభారత శాంతి పర్వంలో ఈ నాడీజంఘుడి కథ వస్తుంది. చాలా ఉత్తముడే, మహానుభావుడే. మీరు విన్నారంతా మహాభారతం. ఈ నాడీజంఘుడి గురించి తెలుసుకోవాలి. పూర్వకాలంలో గౌతముడు అని పేరు కలిగిన ఒక పరమ దౌర్భాగ్యుడు, జాతి మాత్ర విప్రుడు ఉన్నాడు. వాడు పేరుకి విప్రకులంలో పుట్టాడు. వాడికి లేని వ్యసనం లేదు. నీచుడు, మాంసం కూడా తిన్నాడు, మద్యం కూడా తగ్గాడు. అటువంటి గౌతముడు అనేవాడు జూదమాడి సర్వనాశనం అయిపోయి ఇంకా బతకడానికి అవకాశం లేక ఉన్న ఊళ్ళో అందరూ తనను తిడుతూ ఉంటే ఊరు వదిలి ఎక్కడికో పోయాడు. కొంతమంది వర్తకులు పాపం పొరుగు దేశంలో వర్తకానికి బయలుదేరాడట. ఆ వర్తకుల గుంపుతో బయలుదేరాడు వీడు కూడా. ఆ వర్తకులు అన్నారు, నువ్వు నీచుడివి, నిన్ను మాతో రాణిస్తే మాకు ప్రమాదం అంటే లేదండి, డబ్బంతా పోయి దళితుల్లో పడ్డానండి, అందుకే నన్ను మీ వెంట రానివ్వండి, మీకు కూడా ఒక సేవ చేస్తాను, దయతో నన్ను మీ బిడారులో చేర్చుకోండి, అడవిలో ప్రయాణం నాకు కష్టం అని బతిమాలితే సరే అని తీసుకెళ్ళారు. వాళ్ళతో కొంతవరకు ప్రయాణం చేశారు. వాళ్ళకి ఏదో వీడికి తోచిన సేవ చేసేవాడు, వాళ్ళు కూడా వీడికి తోచిన ముద్ద పారేసేవారు, పెట్టు కాలక్షేమం చేశాడు. ఇలా ఉండగా ఒకనాడు హఠాత్తుగా అడవిలో రాత్రిపూట సిగురుగులు వేసుకుని పడుకుని ఉన్న ఈ వర్తకుల గుంపు మీదకి ఏనుగులు గుంపు దాడి చేసింది. ఏనుగులు వచ్చి చల్లా చెదరుగా తొక్కేసే బిడారాలు. నిద్రలో ఉండడంలో చాలామంది చచ్చిపోయారు. మిగతా వాళ్ళు పారిపోయారు. పిచ్చెక్కిన ఏనుగుల గుంపు మీద పడటం వల్ల ఎవడి ప్రాణ రక్షణ వాడు చూసుకున్నారు. వీడు అదృష్టం బాగుండి వీడు చివరి గుడారంలో ఉండడం వల్ల ఏనుగులు చూడటంతో బయట ప్రాణాలు బయటే పోయి చెంగల్ లేచి 1, 2, 3 అని పెగుతుంటూ పోయాడు. హైదరాబాద్ ట్రాఫిక్ లో మాంధాత కాలు నాటి కారులో డ్రైవర్ చేసి ప్రయాణం చేసిన వాడు వాడు అటువంటి వాడికి పెద్ద లెక్క ఉంది. పరిగెత్తిపోయాడు. అలా పరిగెత్తి వెళ్ళిపోయాడు. నిజమండి, పూర్వం ఓ ఆటో డ్రైవరు 1979లో కురుక్షేత్రం నాటకం వేశారు ఇక్కడ. అందులో ఆటో డ్రైవర్ అభిమన్యుడు వేషం వేశాడు. ఆయనకి ఆటో డ్రైవింగ్ ఏమో వృత్తి, కానీ ప్రవృత్తి నాటకాలు వేయటం అన్నాడు. చాలా బాగా వేసేవాడు, బలేపాడేసేవాడు పద్యాలు. మరి ఆ 79లో నేను నా గుర్తు అనమాట, నేను ఆ నాటకం చూశాను. ఈ డ్రైవర్ గారు అభిమన్యుడు వేషం వేశారు. అభిమన్యు, ఇది ఓ పద్మవ్యూహం, ఈ పద్మవ్యూహంలోకి వెళ్ళగలవా అని కర్మధుడు పాత్ర గారు అడిగితే హైదరాబాద్లో ఆటో నడిపి నాకు ఈ పద్మవ్యూహం లెక్క మర్చిపోయి, అంటే ఆయన అసలు లక్ష్యం బయటకు వచ్చేసి అప్పుడు అందరూ పడి పడిగా వెళ్ళగి హైదరాబాద్లో ఎలా పడితే అలా ఆటో నడుపుతుంది నాకు ఈ పద్మం వ్యూహం లెక్క అనగానే ఇక ఎలా పడుతుంది తప్పట్లు బాధేశారు. నిజంగానే హైదరాబాద్లో ఒక ఆటో ఏమిటండి స్పోర్ట్ వాడు ఇలా 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 ఓ గొప్ప దగ్గర అడిగిపోతున్నాడు వాడు పడిపోతాడా మనకు చేస్తాడు అని మధ్యలో గయ్యో అని శబ్దం ఆట కొట్టుకుంటూ వీడు గొప్ప దగ్గర ప్రయాణం చేస్తూ ఉంటే వాడి ఇంటి కడతాడో లేదో తెలియదు, వాడి వల్ల మనం ఇంటి కడతావో లేదో నాకు భయం. అలా నడిపేస్తాను వాడు ఎవడదాని వాడు ఏదో దేవుడు దేవుడు ఇంటికి చేరుతారు కానీ లేకపోతే ఈ ట్రాఫిక్ లో ఈ డ్రైవింగ్ ఏమిటండి బాబు. కాబట్టి కారు అన్నిటికీ అందుకే ఈ పక్కలో సొట్ట ఆ పక్కలో ఒక సొట్ట మొత్తం దిష్టి చుక్కలని ఏ కారికి దిష్టి తీయక్కర్ల, వాడి వాడే తీసుకుంటాడు డ్రైవింగ్. మన దారిలో మనం సక్రమంగా పెడుతున్నా ఎవడదా రోడ్డు కొట్టుకుపోతాడు అది. కాబట్టి పద్మవ్యూహం కంటే ఈ చర్మవ్యూహం ప్రమాదం అన్నమాట. అలాంటి అడవిలో వాడు ఒంటరిగా పారిపోయేవాడు పాప అతడు. ఈ గౌతముడికి భయం వేసింది. నాకు అండగా ఉన్న వర్తకులు కూడా నా శరీరములు చచ్చిపోయినట్టున్నారు, మిగతా వాడు పారిపోయారు. ఈ అడవిలో తిండి లేదు, అల్లాడిపోతున్నాను, ఆకలికి వాడిపోతున్నాను, ఏమైపోతానని బెంగ పెట్టుకుని చెట్టు కింద కూర్చుని చి ఎంత బతుకు బతికి లేకపోయాను. ఈ అరణ్యంలో నాకు తిండి దొరకడం పక్కన పెట్టి నేను ఏ పులికో సింహానికో తిండి అయిపోతానేమో, క్రూర మృగానికి కూర అయిపోతానేమో అనుకున్నాడు. అప్పటికి అర్ధరాత్రి అయింది, ఆ బాధపడిపోయేట చలికి ఆకలికి తట్టుకోలేక ఆ సమయంలో చెట్టు మీద ఒక తెల్లని కొంగ ఉంటుంది, ఆ కొంగ పేరు నాడీజంగుడు. ఈ నాడీజంగుడు వీడు చూశాడు, నాయన నా ఇంటికి వచ్చావు అతిథి విలువు, నీకేం కావాలనగానే కొంగ ఏమిటి మానవ భాషలో మాట్లాడేమిటి అదృష్టం అనుకున్నాడు వీడు. నా పేరు గౌతముడు అండి, మహాపండితుండీ వీడు, మహానికి పండితుడు కాదు వీడు బ్యాండిట్, అయితే నేను పండితుండీ నేనండి విప్రపొలంలో పుట్టానండి, ఆకలికి మాడిపోతున్నానండి, రక్షించండి బాబోయ్ అన్నాడు. వెంటనే ఈ కొంగ వెళ్ళి వీడి కోసం పళ్ళు చేపలు పట్టుకొచ్చి అక్కడ పెట్టింది. మామూలుగా అయితే చేపలు తినగానండి, ఇప్పుడు ఆకలితో ఉన్నాను కాబట్టి ఏదైనా తినచ్చండి అని లాగేశాడు. అన్నీ తిన్నాడు శుభ్రంగా. తిన్న తర్వాత ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది అన్నారు, కానీ ఎక్కడొచ్చో పరుపు తీసుకొచ్చిందండి, ఆ పరుపు వేసింది పడుకోమన్నాడు. పడుకున్నాక నీ కథ ఏమిటని అడిగితే, నేను దారిద్ర్యంతో బాధపడుతానండి, పైగా దాన ధర్మాలు చేసి పాడైపోయానండి, రేపటి నుంచి ఎలా బతకాలో తిరగటం లేదని కానీ ఈ కొంగ దారిపడి ఇక్కడికి 100 మైళ్ళ దూరంలో ఒక రాక్షసరాజు ఉన్నాడు, ఆయన మహానుభావుడు. ఆ రాక్షసరాజు గారు నాకు మిత్రుడు, పేరుకు రాక్షసుడు కానీ అంతటి ఉత్తముడు ఈ ప్రపంచంలో ఉన్నాడు. అతడు దాత. ప్రతి కార్తీక పూర్ణిమ నాడు 1000 మంది బ్రాహ్మణులకు బంగారపు కంచంలో అన్నం పెట్టి భోజనం తిన్నాక కంచం కూడా ఇచ్చేస్తాడు. మళ్ళీ బంగారపు కంచంలో అన్నం తిన్నాక కంచం పెట్టుకుని అక్కడ వదిలేసి మీరు వెళ్ళిపోండి అంటట, తిన్న కంచం కూడా వాళ్ళకి ఇచ్చేస్తాడ, ఎవడి కంచం వాడు పట్టుకోవచ్చు. ఇప్పుడు మన వాళ్ళు కేవలం విస్తరాకులు మాత్రమే పెట్టాడు అంటారు, భోజనం చేశాక మీ ఆకులు మీరే వాటి మీద ఎక్కడే పట్టుకుని డ్రైనేజీలో వెళ్ళినట్టారు. కానీ ఆ రోజుల్లో బంగారపు కంచంలో అన్నం పెట్టి ఆ కంచం కూడా ఇచ్చేవాడు. ఇది కాక బంగారం దక్షిణగా ఇచ్చేవాడు, వస్త్రాలు ఇచ్చేవాడు, అందరినీ భక్తితో పూజిస్తాడు. అది కూడా పండితుడి. నువ్వు వేద పండితుడు అంటావు, నీ దగ్గర వేదం ఉన్నా లేకపోయినా నేను రికమెండేషన్ లెటర్ ఇస్తాను కనుక ఆ రాక్షసరాజు గారు నీకు అన్నం పెడతాడు, దానం చేస్తాడని కానీ ఆనందపడిపోయి నువ్వు కొంగవి కాదు నా వాలిటి దేవతవే తెగ పొగిడేశాడు, నన్ను ఎక్కువ పొగడతాను అడిగిన వీడు పొద్దున్నే లేచాడు. లేచిన తర్వాత వాళ్ళు వీడికి కాస్త ఆహారం ఇచ్చి దారిలో తినడానికి కూడా కొన్ని చేపలు పళ్ళు మొదలైనవి పోటీస్తే ఆ పూట పుచ్చుకుని ఈయన రాసిచ్చారు ఒక తాళపత్రపు లెటర్, అంటే తాటాక మీద ముక్కుతో లెటర్ రాసిచ్చాడు, వీడు నా అతిథి, వీడికి భోజనం పెట్టు, బంగారపు కంచంలో కంచం ఇచ్చి మంచం ఇచ్చి కొంచెంతో బంగారం కూడా ఇచ్చి పంపించని లెటర్ రాశాడు, అంటే రికమెండేషన్ లెటర్. ఇది పుచ్చుకుని కొంగ దగ్గర సెలవు తీసుకుని ఈ గౌతముడు అనేవాడు రాక్షసరాజు గారి దగ్గరికి అలాగే అలాగే కష్టపడి నడుచుకుంటూ అరణ్యంలో వెళ్ళాడు. కార్తీక పూర్ణిమకి ముందే విడిపోయాడు. ఈ ఉత్తరం తోడగానే రాక్షసరాజు గారు గౌరవించి వీడికి గది ఇచ్చాడు. అసలు వీడు మొహం చూస్తే ఆయనకు అనుమానం వచ్చింది, ఆయనకి అన్నీ తెలుసు వీడు క్రూరుడు నీచుడు అని. అయితేనే తన మిత్రుడు నాడీజంగుడి లెటర్ ఇది, అందువల్ల మిత్రుడి మీద గౌరవంతో ఇతనికి ఒక మంచి స్పెషల్ రూమ్ కూడా ఇచ్చాడు, అంటే బాత్రూములు అటాచ్డ్ ఉంటే అటువంటి మంచి రూమ్ ఇచ్చాడు. ఆ తర్వాత వీడికి భోజనాలు పెట్టారు, వీడు గౌరవించారు. కార్తీక పూర్ణిమ నాడు వీడికి భోజనం పెట్టాడు బంగారం కంచంలో ఈ 1000 మందితో పాటు. ఆ 1000 మందే కాక వీడికి ఎడిషనల్ వీడు 1001 వాడు, ఎందుకంటే అప్పటికే 1000 మంది సిద్ధంగా ఉన్నారు. అయినా వీడికి కూడా భోజనం పెట్టి వీడికి కూడా కంచం ఇచ్చేశాడు. మోయగలిగినంత బంగారము వెండి రత్నములు వజ్రాలు వైడూర్యాలు ఏం కావాలంటే అవి నా ఖజానలో పట్టుకుపోరు అన్నాడు. నీకు ఎంత మోయసే శక్తి ఉంటే అంత పట్టుకుపో అన్నాడు. వీడు వెళ్ళి ఈ బంగారపు కంచం ఆయన ఇచ్చిన బంగారపు కాసులు ఇవి కాకుండా ఖజానాలోకి వెళ్ళి ఈ బంగారము కంటే కూడా విలువ చేసే వజ్రాలు వైడూర్యాలు ఇలాంటివి తనకి ఏమి నచ్చితే అవన్నీ మోయగలిగినంత బస్తాలు మూట కట్టి ఆ వస్తాన్ని ఎత్తికెత్తుకున్నాడు. అమ్మని కూలబడ్డాట, అయినా సరే కూలబడ్డా పర్వాలేదు మోసుకుపోదాం అనుకున్నాడు. పోయడం కష్టమే దానికి అనుకుంటాం, కానీ మీరు మాత్రమే పోయారు, ఎవరు పోయకూడదు, 2000 కట్టలు అని 4 బస్తాలు ఎత్తుమీద పెడితే చస్తాడు వాడు. అది 2000 కట్టలైనా పోయొద్దు, బలాత్కారంగా పోయమంటే నడుము బడి కింద పెడతాడు, ఒక్కొక్కప్పుడు కట్టలతో పడితే కూడా తెచ్చుకోవచ్చు. అంత బంగారం అంత నగలు పోటు కట్టుకున్నట్టు ఇవన్నీ నెత్తిమీద పెట్టుకుని, అమ్మా రాక్షసరాజా మోయడానికి ఆయాసంగా ఉన్నా నువ్వు ఇచ్చిన డబ్బు ఆనందం కలిగించింది, ఇక నీ దగ్గర వీడు కోలు పుచ్చుకుని వెళ్ళిపోతున్నానని చెయ్యి ఒప్పి బయలుదేరాడు. ఇదివరకు 10 రోజుల్లో వచ్చినప్పుడు ఈసారి 20 రోజులు పట్టిందట మోయడానికి కష్టం అవడం వల్ల. అలాగే నడుచుకుంటూ మళ్ళీ నాడీజంగుడు ఉన్న చెట్టు దగ్గరికి రాగానే నాడీజంగుడికి ఆహారాదులు పెట్టి సన్మానం చేసి, ఏం మిత్రమా మా మిత్రుడు రాక్షసరాజు నీకు దానం ఇచ్చాడు అనగానే ఏ విధానం అండి, పోయిరాక చచ్చిపోతున్నారు, బోరడి ఇచ్చాడు, నీ లేవల్ రాకెంత డబ్బు వచ్చింది, మిత్రుడు పెట్టే నువ్వే, అందరూ కొంగంటే దొంగ అంటారు కాదు, దొంగ కాదు, అసలు నిజమైనటువంటి మిత్తి గొంగ అంటే శివుడివి నువ్వే అన్నట్టు. శివుడికి మిత్తి గొంగ అంటే మృత్యుంజయుడు సంస్కృతం, తెలుగులో మిత్తి గొంగ అని పేరుంది. అంత గొప్పవాడి మీద పొగిడేసేట. ఆ రాత్రి కూడా మళ్ళీ వీడికి భోజనం పెట్టి వీడి కొడుకులు ఇచ్చాడు. వీడు ఇలా కాలు మీద కాలేసుకుని ఆయన ఇచ్చిన పరుపు మీద కొడుకుని ఇలా ఆలోచించాడు, రేపు మళ్ళీ నేను ప్రయాణం అవ్వాలి, రేపు ఉదయమే లేచి మా ఊరు వెళ్ళాలి. మా ఊరు వెళ్ళాలంటే కనీసం ఒక నెల్లాళ్ళు పడుతుంది, ఈ నెల్లాళ్ళు ఈ మూట పోయడం కష్టమే, పైగా మామూలు నడక్కంటే ఈ పరువు మోసుకుంటూ వెళుతున్నప్పుడు ఆకలి ఎక్కువ వేస్తుంది, దానిలో ఆకలి వేస్తే తింటేలాడ, ఈ కొంగతో నా పని అయిపోయింది. ఈ కొంగ మంచి బలంగా ఉంది పొతకలాగా, దీని మాంసం పట్టి కడితే అందున ఎండ పెట్టుకుంటూ వెళితే దానిలో ఈ నెల్లాడు నాకు ఆహారంగా దొరుకుతుంది, దానిలో పళ్ళు దొరకినప్పుడల్లా దీని మాంసం కొంచెం కొంచెం తింటే బాగుంటుంది, చేపల కంటే ఎండు చేపలు బాగుంటాయి కంటే. నేను అలా నా మిత్రులు నా శిష్యులు చెప్పారు పాప గురుగారి, పచ్చి చేపల కంటే ఎండు చేపలు అంటే ఉప్పు చేపలు ఊరబెట్టి వాటిని పప్పులో నానబెట్టి పోపు పెట్టుకుని గోంగూరలో వేసుకుంటూ ఉంటే అన్నారు పాప. ఆ ఉప్పు చేపను చూస్తే 3 రోజులు మనం మళ్ళీ ఉప్పు కడుపులో వెళ్ళడం ఎందుకంటే అలవాట్లేదు అది, ఆ వాసన చూస్తేనే భయం వేస్తుంది, అది రుచిగా ఉంటుంది మరి. కొంగకి చేప ఇష్టం, ఓ రోజు నసుకృత పరిపాకం కూడా ఆహారం వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రుచిస్తుంది. అలాగే వీడికి ఈ కొంగ మాంసం ఇష్టం, అందుకని ఎండిన మాంసం మరీ బాగుంటుంది అనుకున్నాడు. ఇలాంటి వాడు ఎవడన్నా ఉంటాడంటే వీడే ఉదాహరణ. వెంటనే ఏం చేశాడు, నిశ్శబ్దంగా చెట్టు ఎక్కి ఈ కొంగని పటా పటా కర్రతో చేతిలో ఉన్న దుద్దుకర్రతో కొట్టి చంపేశాడు, మెడ మీద కొట్టి కింద వాళ్ళే చంపేశాడు. ఆ తర్వాత ముక్కు బీకేశాడు, కాళ్ళు బీకేశాడు, ఈగలు బీకాడు, ఆ మెత్తని మాంసం అంతా మూట కట్టుకున్నాడు. ఎంత మాంసం తయారైందంటే పెద్ద కొంగ అవడం వల్ల, ఈ మాంసం మనకి చాలా రోజుల వరకు వస్తుంది అనుకుని ఈ మాంసం ఈ బంగారం ఈ నగలు మొయ్యలేక మొయ్యలేక ఈడ్చుకుంటూ వెళ్ళాడు. మధ్య మధ్యలో ఒక ముక్క తింటూ ఈ కార్తీక పూర్ణిమ అయిపోయినటువంటి తర్వాత 5వ రోజు పంచమి నాడు ఈ నాడీ జంగుడు రాక్షసరాజు గారి దగ్గరికి అడతాడు దర్శనానికి.